ఆధ్యాత్మికంగానే ఆధ్యాత్మికంగానే కూడా నీకు ఉదాత్తమైన భవిష్యత్తు, విచ్చూలమైన విద్యుడమైన భవిష్యత్తు కోరుతూ నేను ఎన్ని మనస్తో భావించిన ప్రార్థిస్తున్నాను. నా తెలియజేస్తుంది ఈ క్షేమంలో నా క్షేమంలో ఈ సంతోషం నా సంతోషం ఈ దుఃఖం నా దుఃఖం ఈ గంట సేపు ఏమిందో కూడా చాలా ప్రశాంతంగా వచ్చింది. ఈ సన్నివేశానికి ఎంతో ఉన్నత స్థాయిని తీసుకొస్తున్నారు. నన్ను ప్రసంగం కంటే ఈ నిర్ణయం చాలా ముఖ్యమైనది. ఆదిగురు దక్షిణామూర్తి కూడా పరబ్రహ్మ స్వరూపాన్ని మాటలతో చెప్పలేక మౌనంతో కనిపించారు. నేను కూడా మాటలతో చెప్పడం సాధ్యం కాదు. ఇంకేది ఆదిగురువు కూడా దక్షిణామూర్తి మౌనంగానే జోగిస్తూ ఉంటాయి. మనం కూడా బాధ మౌనంలో కూడా మీరు బాధ అనుకోవడం అందరూ బాధ అండి. మీరు 4 గంటల సేపు మీ శరీరంతో పూజ చేయడం కంటే 4 నిమిషాలు ఆత్మ గురించి ఉంటాం. 4 గంటల సేపు మీ శరీరంతో మీరు చేసే పూజ కంటే పూజకు ఫలితం లేదని అంటున్నట్టు ఉంది. శరీరంతో చేసే పూజకు ఫలితం ఉంది, నోటితో చేసే జపానికి ఫలితం ఉంది, మనస్సుతో చేసే ధ్యానానికి స్మరణకి ఫలితం, దీనితో ఫలితం ఉంది. ఈ భగవంతు యొక్క ఆజ్ఞ మీ శరీరంతో చేసే పూజ కంటే కూడా ఇలా ఒక 5 నిమిషాలు ఈ మాటలు వినటం వల్ల దానికంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. మీరు చేసే పూజ కంటే కూడా ఎక్కువ ప్రయోజనం ఫలితాన్ని మీరు పొందుతారు. చాలా రహస్యమైన విషయం అది. మీ హృదయానికి తెలుస్తుంది. బాహ్యంగా బహిరంగంగా వచ్చేది కాదు దైవానుగ్రహం. ఆ దైవానుగ్రహం మీకు కలిగినప్పుడు, అది మీ హృదయంలో ప్రవేశించినప్పుడు మీ హృదయానికి తెలుస్తుంది అనుగ్రహం ఎలా ఉంటుంది. అది మటుకు ఎవరికి జరిగినా అది రహస్యంగానే జరుగుతుంది. జ్ఞానం ఎలా అయ్యాడంటే దైవానుగ్రహంలో అయ్యాడు. అయితే అనుగ్రహం అది ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎక్కడ వచ్చింది, ఎలా వచ్చింది అతను కూడా చెప్పాడు. సంబంధం పెట్టుకోవడం ఎక్కువ ప్రయోజనాన్ని పొందుతారు, ఎక్కువ మేలును పొందుతారు. భగవంతుడితోటి మీకు సంబంధం మనసుతో అది ఏమిటి. స్మరణ వల్ల ప్రయోజనం అంటే భగవంతుని స్మరించడం వల్ల ఏమిటి ప్రయోజనం, ఏదైనా ప్రయోజనం ఉండాలి కదా అని మీరు అనుకోవచ్చు. అది హేతు వల్ల అనొచ్చు, బోధకు వల్ల అనొచ్చు. హృదయం విశాలం అవుతుంది, మనస్సు కూడా నిర్మలం అవుతుంది, బుద్ధి సూక్ష్మం అవుతుంది. భగవంతుని స్మరించడం ఈ ప్రయోజనాలు అన్ని వస్తుంది. సూక్ష్మాతి సూక్ష్మం సటిల్ బాగా సూక్ష్మాతి సూక్ష్మ విషయాలను కూడా మీరు అర్థించవలసిన శక్తి మీకు కలుగుతుంది. దైవాన్ని ప్రార్థించడం వల్ల హృదయంతో మీరు భగవంతుడితో సంబంధం పెట్టుకోవడం వల్ల అతి కష్టమైన విషయం కూడా, సూక్ష్మ అతి సూక్ష్మమైన విషయం కూడా, క్లిష్టమైన సమస్య కూడా మీరు పేదపదంగా అర్థమవుతుంది భగవంతుని ధ్యానించడం. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం ఎక్కువ ప్రయోజనం మీరు పొందుతారు. తొమ్మిది సత్యం, 2 సహా మీ దేవుడు గొప్పవాడా, మా దేవుడు గొప్పవాడు, ఇది లోకం తెలియవాడు. సత్యానికంటే గొప్ప మతం లేదు, సత్యానికంటే గొప్ప దేవుడు లేదు. ఏ మతం కూడా సత్యానికంటే గొప్ప మతం కాదు, ఏ దేవుడు కూడా సత్యానికంటే గొప్ప దేవుడు కాదు. అందరి దేవుడి కంటే సత్యం గొప్పది, అన్ని మతాల కంటే, అన్ని కులాల కంటే, అన్ని వర్ణాల కంటే సత్యం గొప్పది. అది ఏది సత్యం? ఒకటి సత్యం, ఆత్మ ఒకటి సత్యం. సత్యం అన్నది ఒకటే, మనిషి హృదయం ఒకటే, సత్యం ఒకటి. ప్రతి మనిషికి 2 హృదయాలు లేవు. ఇక్కడ కూర్చున్న మనుషులు ఎవరిలో 2 హృదయాలు చెప్పింది. అందరికి ఒకే శరీరం ఉంది, అదే విధంగా ఒకే హృదయం కూడా ఉంది. ఉన్నది ఒకే హృదయం. ఇవన్నీ ఈశ్వరుడికన్నా చోటు, వాళ్ళు లోకానికన్నా చోటు. లోకానికి చోటు ఇచ్చిన ఈ హృదయం లేదు, ఈశ్వరుడికి చోటు ఎక్కడ. అందుకు మనం ఈశ్వరుడు విషయానికి అనుకుంటారు. మీకు ఉన్నది ఒకటే హృదయం. అంటే మీరు ఈశ్వరుడికైనా చోటు ఇవ్వాలి, లోకానికైనా చోటు ఇవ్వాలి. లోకానికి చోటు ఇచ్చారు, లోకాన్ని అందులోంచి మీరు బయటికి లాగలేరు. బయటికి లేకపోతే ఒకే హృదయం లేదు. ఈశ్వరుడికి లోకాన్ని ఎలా ఇరుక్కుని కూర్చుంటారు చోట. ఈశ్వరుడి చోటు మన అందరికీ హృదయాలు ఉన్నాయి. అందరికీ తల, అందరికీ తల శరీరం ఉంది. అదేవిధంగా లోపల అందరికీ తల హృదయం ఉంది. ఈ హృదయంలో ఎవరికి నీ చూడస్తాను, మీరు బయట ఏమి చెప్పదు. నీ హృదయాలు మీరు పరికిని చూసుకోండి, వెతికి చూసుకోండి. మీ ఇల్లు మీరు ఎలా వెతుక్కుంటున్నారు, మీ పెట్టిన మీరు ఎలా వెతుక్కుంటున్నాను, హృదయాన్ని వెతుక్కోండి. అందులో ఏముంది, లోకం ఉంది. ఈ చూడెక్కడ ఉన్నాడు లోపల. హృదయంలో లోకం ఉంది కాబట్టి లోకంలోకి వస్తుంది. ఇది కామన్ సెన్స్. దీనికోసం పుస్తకాలు చదవక్కర్లేదు, బర్రెల బదులు కొట్టుకోక్కర్లేదు, పేచీలు పెట్టుకోక్కర్లేదు, కామన్ సెన్స్ పాండిత్యం అక్కర్లేదు. విషయం ఇచ్చిన విషయాన్ని అర్థం చేసుకోవాలంటే పాండిత్యం అక్కర్లేదు, డిగ్రీ అక్కర్లేదు. హృదయంలో ఈశ్వరుడి స్థానం ఇచ్చి హృదయంలో లోకానికి స్థానం ఇప్పుడు కానీ ఉన్నది ఒకటే. మీరు రెండు హృదయాలు మళ్ళీ ఎవరు ఉన్నారు ఇక్కడ? అందరు ఇక్కడ అందరికీ ప్రత్యక్షంగా కనిపిస్తుంది ప్రత్యక్ష క్రమం. దీని ఎలా కాదండి, అది శరీరం నిజంగా నాదేది, ఇది ఎందుకు పడిపోతాం, ఎందుకు నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాను? అందరికీ తల్లలో మెదడండి, మంచిది అందరూ ఆలోచించవచ్చు. ప్రతిదానికి మీరు పుస్తకాలు లేదు పరిగెత్తుకెళ్ళండి. ఈ శరీరం మనదే, మనదని అనుకుంటున్నాం. నిజంగా మనదైతే మనం విడిచిపెట్టి ఎందుకు వెళ్ళాలి, ఎందుకు వెళ్ళిపోవాలి? ఈ శరీరం బూడిద అవుతుంది అయితే బూడిదని నేను అర్థం చెప్పాలి, వివరించి నువ్వు బూడిదని చెప్పాలి అనుకుంటున్నాం. చివరికి పరిణామం రైతు ఏంటి, బూడిదవుతుంది, నువ్వు ఎవరైనా మనం అడిగితే నేను బూడిదని చెప్పాలి. ఇది రైతు బూడిద అయితే నువ్వు బూడిదో ఆత్మ, మనిషి బూడిదా లేదా ఆత్మ? ఈ మనిషికి దేహం పడిపోతాం చూస్తున్నాం, మన ఎదురుగుండా మనం కళ్ళతో చూస్తుంటే అనేక దేహాలు పడిపోతున్నాయి. కానీ దేహాలు పడిపోతున్నప్పుడు మనసులో నవాంచలు ఎదురు పడిపోతున్నాయి. చూస్తున్నాం దేహాలు పడిపోతున్నాయి, ఆ దేహాలు పడిపోయినప్పుడు మన మనసులోనే ఇంటికి రాలిపోతున్నాయి. దేహం రాలిపోయినప్పుడు మన మనసులో ఉన్న సంస్కారాలు కానీ వాంఛలు కానీ ఆదర్శాలు కానీ ఆశయాలు కానీ ఇంటికి రాలిపోతున్నాయి. నేను నేననే శబ్దానికి కానీ దేహానికి కానీ ఎట్టి సంబంధం లేదు. మనం నేను నేను అంటున్నాం, మన అని మన అని నేను కానీ ఈ దేహానికి కానీ ఎట్టి సంబంధం లేదు. సహనం వాడి లోకాన్ని జయించాడు, ఇంటికి లోకాన్ని జయించాలి. ఈ లోకాన్ని జయించకపోతే అది ఆత్మహత్య వెళ్ళిపోతుంది. లోకాన్ని జయించిన వాడికి ఆత్మని తెలుస్తుంది, ఆత్మ తెలుస్తుంది. అందుకే ఒక ఉపనిషత్తులో చెప్పాడు, నీ కుటుంబ స్వార్థం కోసం నీ కుటుంబ స్వార్థం కోసం నీ స్వార్థాన్ని విడిచిపెట్టు, నీ కుటుంబం కోసం నీ స్వార్థాన్ని విడిచిపెట్టు, నీ గ్రామం కోసం నీ కుటుంబం యొక్క స్వార్థాన్ని విడిచిపెట్టు, నీ రాష్ట్రం కోసం నీ గ్రామం యొక్క స్వార్థాన్ని విడిచిపెట్టు, నీ దేశం కోసం నీ రాష్ట్రం యొక్క స్వార్థాన్ని విడిచిపెట్టు, ప్రపంచం కోసం నీ దేశం మీద నీకున్న ప్రేమను విడిచిపెట్టు, ఆత్మ కోసం ప్రపంచం అంతా విడిచిపెట్టు. కుటుంబం కోసం నా స్వార్థాన్ని విడిచిపెట్టేది అంత ఒకటో సార్ అసలు ఉన్నమ్మా. ఎక్కడ ఆత్మ, ఎక్కడ ఒకటి, ఎక్కడ ఎక్కడ కుటుంబం? మనం దేశం దాకా వెళ్ళదు, ప్రపంచం దాకా వెళ్ళద్దు, ఆత్మ దాకా వెళ్ళదు. నా కుటుంబం కనీసం నా కుటుంబం కోసం కూడా నా స్వార్థాన్ని నేను బలి చేయాలి. ఇంకెత లోకాన్ని జయించాలి, లోకాన్ని జయించిన వాడికి కానీ ఆత్మ దర్శనం. ఎవరు జయిస్తాడు లోకాన్ని? ఆచార్యులు వారు అంటున్నారు, ఆచార్య సోమారు ఎవరిని జయిస్తాడు ఈ లోకాన్ని అంటే, ఎవరికైతే సత్యం ఇస్తుందో, ఎవరికైతే సహనం ఉందో వారి లోకాన్ని జయిస్తాడు. ఎవరికైతే ఎవడైతే చివరి రోజు వరకు సహనాన్ని విడిచిపెట్టడో, ఎవడైతే సత్యాన్ని విడిచిపెట్టడో వారిని సత్యం వరిస్తుంది, సహనం వారి చివరి యాత్రలో చివరి రోజు చివరి శ్వాస వరకు అంతిమ గడియల వరకు ఎవడైతే సత్యాన్ని విడిచిపెట్టడో, ఎవడైతే సహనాన్ని విడిచిపెట్టడో వారిని సత్యం వరిస్తుంది, సహనం వరిస్తుంది. వారి ఆత్మను తెలుసుకోవడానికి వారి దుడ్డుగుమ్మంలోంచి వారు ఆత్మ దర్శించక్కర్లేదు, సింహద్వారం వెళ్ళి ఆత్మ దర్శిస్తారు. దుడ్డుగుమ్మం బంధువులు, ఈడుగుమ్మం బంధువులు రెండు రకాలంటారు. తీరకు సంబంధించిన బంధువులు అందరూ దుడ్డుగుమ్మం బంధువులు. దుడ్డుగుమ్మం నుంచి వచ్చేసిన వాళ్ళకి ఏమని తెలుసు? కానీ మన మొదల్లో ఉన్న దోషాల గురించి ఊహించు, ఎన్ని విషయాల గురించి ఆలోచిస్తాం, కానీ మన మొదల్లో ఉన్న దోషాల గురించి ఆలోచించాం. ఇదే అది పోయినప్పుడు ఇందులో ఒక దోషం కూడా రావదు. ఇది ప్రకృతి యొక్క నియమం, ప్రయత్నం చేయకండి. స్పష్టత ఉండాలి, మీరు అర్థం చేసుకున్నప్పుడు స్పష్టత ఉండాలి. సూటిగా మీరు అర్థం చేసుకోవడానికి, సరళంగా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. విషయాన్ని కలగబోధం చేయకండి, కండాపడకండి. వారి లోకంలో అదృష్టం, వారి శుచ్యం ఆచార్య వారు చేస్తున్నారు. వాడు లోకాన్ని జయించడం కాదు, అందరితో వాడు ప్రయాణం ఆగదు. లోకాన్ని జయించడంతో ప్రయాణం ఆగలేదు, ఆత్మను కూడా దర్శిస్తారు. ఇస్తాడని చెప్పడం కంటే ఎవరికైతే సత్యం ఉందో, ఎవరికైతే సహనం ఇస్తుందో, ఎవరికైతే సత్యం ఇస్తుందో వాడు లోకాన్ని జయిస్తాడని చెప్పడం కంటే వాడు కూడా మంచి లోకం జారిపోతుంది. లోకాన్ని జయిస్తాడని ఆచార్యులు వారు అంటున్నారు, లోకాన్ని జయిస్తాడని చెప్పడం కంటే వాడు కూడా మంచి లోకం జారిపోతుంది. జయించడానికంటూ సత్యం ఇష్టం, వాడికి జయించడానికంటూ అక్కడ ఏముంది? ఉన్నది ఒకటే వస్తువు, అది తానే ఉన్నాడు, ఇంకా జయించడానికి ఏముంది అక్కడ? ఎన్ని మతాల్లో ప్రవేశించిన, ఎన్ని దేహాల్లో తిరిగిన, ఎన్ని దేశాల్లో జన్మించిన, ఎక్కడికి తిరిగినా, ఎన్ని లోకాలు తిరిగినా, ఎన్ని నదుల్లో స్నానాలు చేసినా చివరి జన్మలో మీరు అందరూ ఆత్మ దగ్గరికి రావాల్సింది. దేవుడి సత్యం దేవుడి సత్యం అని చెప్పడం కంటే సత్యాన్ని దేవుడిని చూడటం మంచిది. దేవుడి సత్యం అని చెప్పడం కంటే సత్యాన్ని దేవుడు అని చెప్పడం ఇంకా బాగుంటుంది. మన అభిప్రాయం గాంధీ జాతిపిత గాంధీ చెప్తారు. ఏదో మీకు నచ్చిన విషయాన్ని ఒకటి తీసుకోండి, మీ మనస్సుకు నచ్చిన పని ఒకటి చేయండి, మీ హృదయానికి నచ్చిన పని ఒకటి తీసుకోండి, దాని దానికోసం మీ జీవితాన్ని అందించండి. హృదయానికి నచ్చింది మీ మనస్సును మెచ్చింది, ఏదో ఒక విషయాన్ని మీరు తీసుకుని ఒక ఆదర్శాన్ని తీసుకోండి, ఒక మంచి గుణం మీకు నచ్చిన గుణాన్ని ఒక్క మంచి గుణం తీసుకోండి, మొత్తం అన్ని మంచి గుణాలు వద్దు, మీకు నచ్చిన మంచి గుణాన్ని ఒక్క మంచి గుణాన్ని తీసుకోండి, దానికోసం జీవించండి, దానికోసం మరణించండి. మీరు ఎక్కడ ఉన్నారో సత్యం అయితే ఉండు, చిన్నగా వివరిస్తాను. మంచి గుణాన్ని అయితే దానికోసం జీవించండి చాలు, అదే సాధన. దానికి మించిన సాధన ఉంటుంది ఏం లేదు. చిన్న పనిని పనులు మీరు విభాగం పెట్టుకోక్కర్లేదు. ఈ పెద్ద పని ఈ చిన్న పని ఇదంతా మనసు యొక్క కలపన. రైలు పెట్టిన చోట కనుక ఇంజిన్ కలవకపోతే ఆ పెట్టి ఏ విధంగా అయితే కలవు. దైవానుగ్రహం కనుక మనతో కలవకపోతే మనలో చైతన్యం లేదు, మనకు సాధన లేదు, మనకు మోక్షం లేదు, మన ఎదురు వెళ్ళలేదు. రైలు ఇంజిన్ కనుక పెట్టిన చోట కలవకపోతే ఆ పెట్టి ఏ విధంగా అయితే కలవు. మనలో మనకు కనుక దైవానుగ్రహం వచ్చి మన మీద పడకపోతే, మన శిరస్సు మీద పడకపోతే, మన ఊళ్ళో ప్రవేశించకపోతే మన జీవితంలో పరిణామం లేదు, ప్రగతి లేదు, భవిష్యత్తు లేదు, మోక్షం. మీరు శరణాగతి పొందిన రోజు, మీకు సత్యం ఇష్టమైన రోజు, నిస్సహనం లభిస్తున్న రోజు, మీరు తెలియకుండానే వస్తుంది, ప్రవేశిస్తుంది. అది చాలా రహస్యమైన విషయం. ఎలా ప్రవేశించిందో మళ్ళీ మీరు ప్రవేశించిన తర్వాత మిమ్మల్ని అడిగినా మీరు చెప్పలేదు. దగ్గర సంబంధం ఉంటుంది, విడదీయడానికి సంబంధం. దైవానుగ్రహానికి మీకు దైవానుగ్రహం వచ్చిన రోజున దానికి మీకు రహస్యమైన సంబంధం, విడదీయడానికి సంబంధం, చంపడానికి వీలు లేని సంబంధం ఏర్పడుతుంది. అనుగ్రహం మనం తీసుకెళ్ళి మీకు అయితే ఆత్మదర్శనం చేయిస్తుంది. అప్పుడు మీ సాధనతోటి, మీ యుక్తులతోటి, మీ జపాలతోటి, మీ పూజలతోటి పనులు, మీ పైపై చేసే పనులు. మీ జపాలు పూజలు అవసరం, కానీ పైపై చేసే పనులు. సత్యం ఎంతో ముఖ్యమే. ఆ రెండు మూడు లోకాన్ని జయిస్తాడని చెబుతున్నారు. మరి లోకాన్ని ఎందుకు జయించాలి? లోకాన్ని జయించిన వాడు కానీ ఆత్మను దర్శించలేదు. దేవతలు కూడా నమస్కరిస్తారు. ఎవరికైతే దైవల హృదయం ఉందో వాడికి దేవతలు కూడా నమస్కరిస్తారు. దైవల హృదయం ఎలా ఉంటుందో మనం ఎక్కువగా దాని ముఖం చూసాం. కొంతమంది మానవ రూపంలో ఉన్నప్పటికీ పశు లక్షణాలు ఉంటాయి. శరీరం అంటే మానవ శరీరం ఉంటుంది, కానీ లక్షణాలు అంటే పశు లక్షణాలు ఉంటాయి. రూపం మటుకు మానవ రూపం ఉంటుంది. వాళ్ళ హృదయం అంటే ఎలా ఉంటుందో, మనస్సు అంటే ఎలా ఉంటుందో, దయ్యం ఎలా ఉంటుంది, దయ్యం అంటే ఎలా ఉంటుందో, దయ అంటే ఎలా ఉంటుందో ఏమి తెలియకుండా నా శరీరాలు రాలిపోతాయి. భగవంతుని దర్శిస్తాడని చెప్పుకున్న ఆచార్యులు. ఎవడైతే దయగల హృదయం కలవాడో వాడు మహాత్ముడు. దయగల హృదయం లేనివాడు మహాత్ముడు కాదు, దురాత్ముడు. భగవంతుడు గుడి కట్టుకుంటాడు. అది ఇటుకు మీరు కట్టే గుడి నిజం కాదు, ఇటుకులతోటి సిమెంట్ తోటి కట్టే గుడులు బయట గుడులు. చిన్నటి ఇటుకులతోటి కట్టి బాకీ ప్రకృతి గుడి లేదు, కానీ దయగల హృదయంలో ఈశ్వరుడు అక్కడ గుడి కట్టుకుంటాడు. మీ హృదయంలో ఈశ్వరుడే గుడి కట్టుకుని అక్కడ కాపురం ఉంటాడు. మీ హృదయంలో తనకు దయ ఉంటే దానికి ఇటుకులతో పని లేదు, సిమెంట్తోటి పని లేదు, కానీ దయ చాలా. ఇప్పుడైనా ఒక భేదవాన్ని చూస్తే నా ముఖం ఎప్పుడైనా జరిగించింది, సంఘటన ఎప్పుడైనా ఒక్కసారి మీరందరూ వెనక్కి తిరగిన జీవితాల్లో మనందరికీ 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చినవి. ఎంతో కొంత మన జీవితం ఒక్కసారి వెనక్కి తిరిగి నెమరేసుకోండి. మీరు మన జీవితంలో మన జీవించిన జీవితంలో ఒక్కసారి అయిపోయినా మనం భేదవాన్ని చూసి మన హృదయం ద్రవించిన సంఘటన ఒక్క సంఘటన మీరు జ్ఞాపకం తెచ్చుకుంటే కనీసం ఒక్క సంఘటన మీరు ఉంది, కనీసం ఒక్క సంఘటన ఒక్కసారి మీ మనసును వెనక్కి తిప్పుకొని జీవితంలో ఇంతకాలం జీవించాం మన హృదయంలో ఎప్పుడైనా దయ అనేది కలిగిందో, ఏ సందర్భంలో అయినా ఎప్పుడైనా ఎక్కడైనా కలిగిందా అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. అందుకే కొంతమంది ఉన్నారు ఈ మనుషులను ప్రార్థించడం, రెండు గుళ్ళు ఉన్నరాళ్ళని ప్రార్థించడం మంచిది. కొంతమంది మనుషులు రాళ్ళు లేదు, గుళ్ళు రాయి మీకేమైనా మీకేమి ఇస్తుంది గుళ్ళు రాయని ప్రార్థిస్తున్నారని కొంతమంది అడగచ్చు, కానీ చాలా మంది మనుషులు మీద గుళ్ళు రాయి లేదు. ఆ రాయి కంటే మిగతా ఆ రాయి కంటే ఈ రాళ్ళు ఇంకా మరీ ఆర్ద్రత కలగదు. ఈ రాళ్ళ విగ్రహం చేయిస్తున్నారు, మద్రాసులో నిగ్రహం చేయిస్తున్నారు, ఇంకా కొద్ది కాలంలో వచ్చేస్తుంది అని భగవంతు చెప్తారు. భగవాన్ జీవించుండగా విగ్రహం చేయించారు, ఒక విగ్రహం మద్రాసులో నిగ్రహం చేయిస్తున్నారు, నిగ్రహం కొద్ది రోజుల్లో ఇంకా అరుణాచలం రాబోతుంది అని భగవంతు చెప్తారు. భగవాన్ అవును, రాతి మనుషులందరూ రాతి దేవుళ్ళు ఉందా? అవును, రాతి మనుషులందరికీ రాతి దేవుళ్ళు ఉందా? అందుకు ఊళ్ళో రాయిని పెట్టాడు దేవుడు అన్న. గుళ్ళో రాయని దేవుడు అంటే నువ్వు ఆక్షేపిస్తున్నావు, శవం నువ్వు అనుకుంటున్నావు, నేను చూసి నువ్వు ఆక్షేపించుకోవటం లేదు. గుళ్ళో రాయని దేవుడు అనుకున్నప్పుడు నువ్వు ఆక్షేపించేటప్పుడు నీ శవం, నీ శరీరం శవమే, మరి శవాన్ని చూసి నువ్వు ఎందుకు ఆక్షేపించుకో, ఎందుకు ఆశ్చర్యపడవు? గుళ్ళో రాయని దేవుడు అంటున్నారు, నువ్వు ఆశ్చర్యపోతున్నావు, నీ శరీరం శవం, నీ శవాన్ని నువ్వు ఏమనుకుంటున్నావు? నీ శరీరం శవం కదా, కానీ శవాన్ని అనుకుంటున్నావు. గుళ్ళో ఉన్న రాయిని చూసి ఆశ్చర్యపోయి నువ్వు ఈ శవాన్ని చూసి ఎందుకు ఆశ్చర్యపడి ఈ శవాన్ని నువ్వు అనుకుంటున్నావు కదా. ఈ శవాన్ని నువ్వు అనుకున్నప్పుడు ఆ రాయిని దేవుడు అన్న ఆక్షేపం లేదన్నారు వాళ్ళు. ఈ శవాన్ని నువ్వు అనుకున్నప్పుడు, ఈ శరీరమైన శవాన్ని నువ్వు అనుకున్నప్పుడు ఆ గుళ్ళో ఉన్న రాయిని దేవుడు అన్న ఆక్షేపం లేదన్నారు. దేవత ప్రజలను చూసి, దిక్కు లేని వాళ్ళని చూసి ఎవరెవరైతే ద్రవిస్తుందో వాళ్ళు ఈ లోకంలో మహాత్ములని అంత అన్నాడు స్వామిజీ చెప్పారు. ఉన్నాయి కాలం మహాత్ములు దుర్హార్థం ఇరుకైన హృదయాల్లో కానీ ఇరుకైన జీవితాల్లో కానీ ఈశ్వరుడు ప్రవేశించాలి. చాలా కొంతమంది మనసులు చాలా ఇరుగ్గా ఉంటాయి, కొంతమంది హృదయాలు అంటే చాలా ఇరుగ్గా ఉంటాయి, చాలా ఇరుకు. ఇరుకైన జీవితంలోకి ఈశ్వరుడు రావడానికి ఎట్టి పరిస్థితుల అవకాశం లేదు. ఈనాటికైనా వచ్చినాటికైనా ఈ జన్మకైనా మరొక జన్మకైనా అవకాశం లేదు కనపడదు. దానికే మన మనసు, మన మనసులో ఇరుకుపోవటానికి, మన హృదయం ఇరుకుపోవటానికి ప్రార్థన ఎందుకు పెట్టారు? ప్రార్థన ఎందుకు పెట్టారు? పూజ ఎందుకు పెట్టారు? జపం కూడా అంతకే. దయగల హృదయంలో నా కాపురం ఉంటాను. భగవంతుడి ఇల్లు ఎక్కడంటే దయగల హృదయంలో భగవంతుడి యొక్క ఇల్లు ఉంటాను. ఆ పూర్వజన్మంలో ఎంత సాధన చేసి అతను వచ్చాడో, అతని తర్వాత కొంతకాలం కాలేజీ ప్రిన్సిపల్ చేశాడు. అతను వాళ్ళమ్మ చిన్నప్పుడు కొనుక్కున్న డబ్బులు ఇచ్చి హై స్కూల్కి వెళ్ళాడు. ఆ డబ్బులు జేబులో పెట్టుకుని బడిలోకి వచ్చేటప్పుడు చిన్న చిన్న చేపలు పట్టుకున్న వాడు ఎవరైనా కనిపిస్తే ఆ చేపలు బేరమాడు తీరు కోసం. మీ దగ్గర ఎన్ని డబ్బులు ఉంటే అన్ని డబ్బులు తీసి చేపలు కొనేవాడు, కొన్ని చేపలను పట్టుకుని చెల్లి వెళ్ళాడు. ఏ కాలేజీలో నేర్చుకున్నాడు, ఏ హై స్కూల్లో నేర్చుకున్నాడు, ఏ యూనివర్సిటీలో నేర్చుకున్నాడు, వాళ్ళు పుట్టుకతో వచ్చినాడు అయ్యా దయగల అంతకన్నా. నేనేం కట్టుకుంటున్నాను, నేనేం తింటున్నాను, దాని గురించి మీకు ఆలోచించలేదన్నా తీరు కోసం. నేనేం కట్టుకుంటున్నాను కానీ, నేనేం తింటున్నాను కానీ నా జీవితం ఎప్పుడు ఆలోచించలేదు. నేను చేసిన తపస్సు, నేను ఏదైనా తపస్సు అంటే చేసి ఉంటే అదే తపస్సు అంటే ఇరువాసం అని చెప్పాడు. మనసులో మృదుత్తరం అవుతుంది. మొహమ్మలు కొట్టి ఎంత మెత్తగా ఉంటుందో కొంతమంది హృదయాలు అంత సంస్కరించబడుతుంది. హృదయంలో సంస్కారం లేకుండా, హృదయంలో సున్నితమైనటువంటి స్థితి లేకుండా ఈశ్వరుడు అక్కడ ఆవిష్కరించబడ్డాడు. ఇంటిలో ఉన్న దుమ్మును చూస్తే కంగారు పడుతుంది మనకి, ఈ దుమ్ము అంటే ఇలా ఉంది, కానీ మనసులో ఉన్న దుమ్ము గురించి కంగారు కూడా దాని గురించి గుర్తుపడడం ప్రయత్నించింది. శరీరానికి ఇచ్చిన ప్రాముఖ్యత కూడా మనసును బాగు చేసుకోవడానికి ప్రాముఖ్యత ఉంటుంది. ధ్యాన యోగం, కర్మయోగం, యోగాల వల్ల ప్రయోజనం ఏంటి? యోగం వల్ల శక్తి వస్తుంది, శక్తి వల్ల జ్ఞానం పడుతుంది. శక్తి రాదు, శక్తి లేకపోతే జ్ఞానం పడుతుంది, జ్ఞానం లేకపోతే ప్రకాశం పడుతుంది. జ్ఞానంతో మనకి శాంతి ఆవిష్కరించబడుతుంది. వివేకం కలవాడు సంసారంలో దోషాలను దర్శిస్తాడు. వివేకం లేనివాడు కూడా కనుక సంసారంలో దోషాలు వివేకవంతుడు చూస్తూ ఉంటాడు, బుద్ధిమంతుడు చూస్తూ ఉంటాడు. ఆ దోషాల నుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తాడు. దోషాల నుంచి వాడు బయటపడక్కర్లేదు. ఈ దోషంలో ఉన్నామన్న సంగతి కూడా తెలియకుండా వాడు జీవితం రాలిపోతుంది. ఎత్తుకుంటున్నట్టు ఈ స్తంభం కూడా వింటాం. ఈ స్తంభం ఎంత అభివృద్ధి అవుతుందో కొంతమంది మనుషులు అంటే అభివృద్ధి అవుతారు, ఎంత విన్నా సరే కొంతమంది మనుషులు ఇప్పుడు ఈ స్తంభాలు లాగా ఉంటారు. వింటాం కదా, వింటాం లేదు, ఏం పరిణామం వచ్చింది దాంట్లో? ఏ వికాసం పొందింది ఈ స్తంభం? మన బాధ వింటాం కదా, ఏ స్తంభం ఎంత వికాసం పొందింది? కొంతమంది మనుషులు ఇప్పుడు అంటే ఈశ్వరుడు మనం పిలవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. మనం ఈశ్వరుని పిలవడం కంటే ఈశ్వరుడు పిలిపి మనకు వినపడాలి. ఈశ్వరుడు మన పిలవాలి. యొక్క ప్రజలు ఎవరి యొక్క ఎవరిని ఎవరి యొక్క స్వాధీనంలో ఉంటారు, ఎవరు చెప్పిన మాటలు ఆఫ్ చేయండి అని అంటారని అది ప్రశ్న.
భాషణము
బాగా ఉపయోగపడి మాట్లాడుతుంది. మీరు ఏదైనా సరే నిజం చెప్తున్నప్పటికీ అది అప్రియంగా మనకి చెప్పండి. మీ ఇంట్లో విషయాలని సార్ మీరు నిజం చెప్పినప్పుడు హితవుగా ఉండాలి, ప్రీతిగా ఉండాలి, సొంపుగా ఉండాలి, ఇనుపుగా ఉండాలి, అది అందంగా చెప్పాలి. నిజం చెబుతున్నాం కానీ నోటికి వచ్చినట్టు చెప్పకూడదు. మీరు నిజమే చెబుతున్నామని మీరు అనుకోవచ్చు. కొంతమంది నిజం చెబుతున్నాం రెక్లెస్గా చెబుతారు, ఒక క్రమబద్ధం లేకుండా చెబుతారు, ఒక క్రమశిక్షణ లేకుండా చెబుతారు. మీరు నిజం చెబితే చాలదు, నిజాన్ని ప్రీతిగా చెప్పాలి, హితవుగా చెప్పాలి, ఎదుటి వాళ్ళకి అర్థంగా చెప్పాలి. చాలా మంది మీరు నిజం చెబుతామండి, నేను అబద్ధం చెప్పండి, అది అదే రకమైన అహంకారం. అది 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 ప్రభావం కాదు, సంస్కారయుక్తంగా ఉండాలని నేను చెప్పేది కూడా పద్ధతి క్రమ పద్ధతిగా క్రమశిక్షణతో చెప్తాను. ఎందుకు పెడతారు మొత్తం బాధ తెలియకుండా ఉండడం కోసం. మీ నిజం కూడా ఎవరితో వాడికి బాధ కలగ చేయకూడదు. మీరు చెప్పే నిజం కూడా ఎవరితో వాడికి బాధ కలగ చేయకూడదు. వాడు అక్కడ బాగుపడాలి, వాడికి సలహా రూపంగా చెప్పాలి, వాడికి ఇతరులుగా చెప్పాలి, రన్నింగ్ గా చెప్పాలి, వాడు హృదయాన్ని అడ్డ వాడు హృదయాన్ని కట్టుకుని చెప్పాలి. మాటలు మనుషులను దూరం చేశారు, మాటలు ఇళ్ళకు నిప్పు పెడతాయి, మాటలు ఇళ్ళను పలుకుతాయి, మాటలు కూడా అడ్డిపడాలంటే అడ్డిపడాలతో మనం ఇంటికి నిప్పు పెట్టుకోవచ్చు, అన్నం వండుకోవచ్చు, పొయ్యిలో నిప్పు వేసుకుని అన్నం వండుకోవచ్చు. మాటలు కూడా అటువంటి మాటల వల్ల అనేక సంవత్సరాలు కాలిపోయిన సంవత్సరాలు ఉన్నాయి. మాటలు కూడా జాగ్రత్తగా ఉందా, ఆలోచించి ఉంటారా? అందుకే మన పూర్వానికి మన దగ్గర చెబుతారు, కాలు జాగ్రత్త తీసుకోవచ్చు, మన జాగ్రత్త తీసుకోవాలి. లోపం ఏంటంటే, బలహీనత ఏంటంటే, ముందు మాట్లాడతాం తర్వాత ఆలోచిస్తాం, ముందు మాట్లాడతాం తర్వాత ఆలోచిస్తాం. కానీ మన పెద్దలు ఏం చెప్పారంటే, ముందు ఆలోచించండి తర్వాత మాట్లాడండి చెప్తున్నాం కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు చెప్పకూడదని చెబుతున్నాడు శాస్త్రం. అది ఇతరులుగా చెప్తున్నాడు, ఎదుటి వాడికి ముప్పు పెట్టకుండా చెప్పమన్నాడు, వాళ్ళకి బాగుపడే రీతిలో చెప్పమన్నాడు. అది నిజమే సార్. అలాగే కొన్ని హృదయాలను కూడా మర్చిపోలేము, అలాగే కొంతమంది స్మృతులను కూడా మర్చిపోలేము, అలాగే కొంతమంది జీవితాలను కూడా మర్చిపోలేము. ఇలా భగవాన్ ఎక్కడ వాడు, ఎక్కడో కొండమే కూర్చున్నవాడు, ఆయన చెప్పిన మాట నదులు దాటినాయి, ఊళ్ళు దాటినాయి, సముద్రాలు దాటినాయి, ఖండాలు దాటినాయి, దేశాలు దాటినాయి. మరి మన మాటలు ఎక్కడికి వెళ్తుందో, జిమ్మూరు దాటి ఎక్కడికి వెళ్తుంది? మరి మాటకి శక్తి లేదు. భగవాన్ మాటలు కానీ, అరవిందుడి మాటలు కానీ, దేశాలు మాట, దేశాలు దాటి, సముద్రాలు దాటి ఎంత దూరం ప్రయాణం చేసింది? మరి మన మాట ఎక్కడికి కలిగి ఇంజిన్ తగిలించిన పెట్టిలో ఉన్నాయి. మన మాట మాటకి శక్తి ఉంది, మీ భావనకి శక్తి ఉంది, మీ తలంపుకి శక్తి ఉంది, మీ శరీరానికి ఏ విధంగా అయితే శక్తి ఉందో అదే మీ సంకల్పానికి శక్తి ఉంది, మీ మాటకు శక్తి ఉంది, మీ భావనకు శక్తి ఉంది, మీ తలంపుకు శక్తి ఉంది, మీ ఊహకు శక్తి ఉంది, మీ ఆలోచనకు శక్తి ఉంది, మీ ఆదర్శానికి శక్తి ఉంది. క్రమబద్ధంగా జీవితాలు ఎవరికి ఆదర్శం కోసం జీవించిన జీవితాలతో మనకు సహకోసం పనికిరాదు. వాళ్ళంత దగ్గర వాళ్ళని ఎంత సన్నిహితులు, ఎంత స్నేహితులు సాధ్యం ఉంటారు దూరంగా ఉంటాం మంచిది. ఇంద్రియ మన సొంతమే అయితే నోట్లు వేసుకుంటాం, ఇంద్రియ మన ఇంట్లో ఉందా, మన సొంతం, మన సొంతం నోట్లు వేసుకుంటాం. అయితే మనకి ఎంత దగ్గర వాళ్ళని సరే వాళ్ళ క్రమశిక్షణ లేకపోతే మనం దూరంగా ఉండవలసింది. ఇంకెత్తు మన మనం ఆత్మ మనం తెలుసుకుంటాం. ఎవరు అనేకసారి చెప్పారు, మరొకసారి నేను చెప్తున్నాను, ధైర్యం లేదు వాడికి ఆత్మదర్శనం. అలా ఆత్మ గురించి చెప్పడం కంటే మంచి ధైర్యం గురించి చెప్పి చెప్పడం మంచిది మన కనిపిస్తాం. ధైర్యం లేని వాడు స్వతంత్రంగా జీవించలేడు, ధైర్యం లేనివాడు ఆనందంగా మరణించలేదు, శాంతిగా మరణించలేదు, సంతోషంగా మరణించలేదు. ధైర్యం లేని వాడికి ఆత్మదర్శనం కాదు. ఎక్కడ నీ అంతా మీరు ధైర్యంగా ఉంటే నేను మనం చూసి నేను నేర్చుకుంటాను. స్వతంత్రంలో జీవించలేడు వాడు, పారమార్థిక జీవితానికి అసలు పని కాదు. అన్ని రోగాలకి మందు ఒకటే మందు ఉంది, అది ధైర్యం. అన్ని రోగాలకి ఒకటే మందు ఉంది, అది ధైర్యం. నేను భీష్మాచార్య వాడికి ఇస్తాను ధైర్యానికి మించిన మందు లేదని భీష్ముడికి ఇస్తాడు. ఆయన ఉపన్యాసం ఎప్పుడు చెప్పినా ప్రారంభంలో బీపీఎస్లే అంటే నిర్భయం. మన ఉపన్యాసం బిగించే రేపు ముగించే రేపు కూడా బీపీఎస్ అంటే భయం లేకుండా, ప్రారంభించేటప్పుడు భయం లేకుండా ఉన్నవాడు, ముగించేటప్పుడు కూడా బీపీఎస్ భయం లేకుండా. ఇట్ ఇస్ క్లియర్ ద బీచ్, ఇట్ ఇస్ క్లియర్ ద బీచ్, ఇట్ ఇస్ క్లియర్ ద బీచ్. మనలో ఉన్న బలహీనతమైనటువంటి భయం కారణం, మనలో ఉన్న రోగాలు అనేటువంటి భయం కారణం, మనం చచ్చిపోవడానికి భయం కారణం, మనం పట్టడానికి భయం కారణం, మనలో ఉన్న ఓటు పట్ల అనేటువంటి భయం కారణం, జీవితంలో అన్ని సమస్యలకు భయం కారణం. మొదటి మాట ధైర్యం, మధ్య మాట ధైర్యం, చివరి మాట ధైర్యం. మీరు పుణ్యం చేసినా పాపం చేసినా శరీరము మాట మనస్సు, మీరు పుణ్యం చేసిన శరీరంతో చేయాలి, మాటతో చేయాలి, మనస్సుతో చేయాలి. పుణ్యం చేసినంటే పాపం చేసిన శరీరంతో చేయాలి, మాటతో చేయాలి, మనస్సుతో చేయాలి. పాపం చేసిన ఈ శరీరమే, ఈ మాట, ఈ మనస్సు. పుణ్యం చేసిన ఈ శరీరమే, ఈ మాట, ఈ మనస్సు. మూడే పాపం చేస్తున్నాయి, ఈ మూడే పుణ్యం చేస్తున్నాయి. మనం పుణ్యం తెచ్చిపెట్టి ఇవే, మనకు పాపం తెచ్చిపెట్టి ఇవే. అంటే ఈ ముందాటిని ఎవడైతే ఈశ్వరుడు కల్పించాడు వాడి జ్ఞానం అందరికీ ఉన్నాయి కదా, శరీరం అందరికీ ఉంది, మీకు అందరికీ తెలియదు ఉంది, మీకు మాట ఉంది, మీకు మనసు ఉంది. ఎవరైతే మీరు ఈశ్వరుడు సమర్పిస్తున్నాడు వారి జ్ఞానం, మీరు పుణ్యం సంపాదించుకోవాలి, మీకు ఉపయోగించుకోవాల్సిందే మీ శరీరాన్ని, మీ మనస్సుని, మీ వాక్కుని ఉపయోగించుకోవాల్సిందే పుణ్యం సంపాదించుకోవాలి. కొంతమంది అనవసరంగా మాటలు మాట పాపం తెచ్చుకుంటారు, అనవసరమైన మాటలు మాట్లాడే కొంతమంది పాపం తెచ్చుకుంటారు. మన ఏదో ఒక మాట మాట్లాడేప్పుడు అవసరమైన దానికంటే ఎక్కువ చెప్పకూడదు, చెప్పవలసిన దానికంటే తక్కువ చెప్పాలి. అది వివేకం ఉంటుంది. ఏదైనా ఒక విషయం గురించి మనం మాట్లాడేప్పుడు అవసరమైన దానికంటే ఎక్కువ చెప్పకూడదు, అవసరమైన దానికంటే తక్కువ చెప్పకూడదు. ఎక్కువ మాటలు చెప్పడంలో కూడా కొన్ని పాపాలు అందుకొచ్చింది. కొంతమంది అతిశక్తిగా చూస్తారు, ఉన్న జరిగింది కొంచెం అయితే దాన్ని పెద్ద చేసి అతిశక్తి, జరిగిన విషయం చిన్న విషయం దాన్ని పెద్ద చేసి పెద్ద చేసి దాన్ని పెద్ద అతి అతిశక్తిగా ప్రచారం చేస్తారు. ఏంటి వాళ్ళు దాన్ని వాళ్ళు తెలియదు, వాళ్ళ పాపం పోయి వాళ్ళ పాపం పాపం మూట కట్టుకుంటారు. పాపం వస్తుంది మన శరీరంతో చేసే పని ద్వారా పుణ్యం వస్తుంది, పాపం వస్తుంది మన మనస్సుతో చేసే ఊహల ద్వారా పాపం వస్తుంది. పుణ్యం ఉంచుతున్నాడు వాడి జ్ఞానం, ఈ శరీరాన్ని, ఈ వాక్కిని, ఈ మనస్సుని ఎవరైతే పవిత్రంగా ఉంచుతున్నాడు వాడి జ్ఞానం. నేను చెబుతున్నాం అనుకున్నప్పటికీ దాన్ని ఎటోగా చెప్పండి, ఎదుటి వాళ్ళకి నీరు కలిగించి చెప్పండి, ప్రీతిగా చెప్పండి, ఎదుటి వాడికి నొప్పి లేకుండా చెప్పండి, వాళ్ళ మనసుకు హత్తుకునేట్టు చెప్పండి. నేను చెబుతున్నామని క్రమశిక్షణ లేకుండా, క్రమబద్ధం లేకుండా చెప్పకండి. నేను ఆచార్య వారు చెబుతున్నాను, భగవాన్ శరీరం ఇక్కడ లేదు, భగవాన్ చెప్పిన మాట లేదు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను మాటలు చెప్పలేకపోతే. భగవాన్ శరీరం ఇక్కడ లేదు, భగవాన్ ఇక్కడ లేరు, అదే భగవాన్ మాటలు ఎందుకు చెప్పుకున్నా, మాటలకు బరువు లేకపోతే, మాటలకు శక్తి లేకపోతే, మాటలకు జ్ఞానం ఇచ్చే జ్ఞానం లేకపోతే మాటలు ఎందుకు స్మరించుకుంటున్నాం? లేదా మనం ఇంట్లో మాటలు స్మరించుకోవచ్చున్నది, లేదా మనం ఊరి మాటలు స్మరించుకోవచ్చున్నది. అతనేం చెప్పాడండి, భగవంతుడు లేడు, భగవంతుడు లేడు, భగవంతుడు లేడు అని అని చెప్పేవాడు ఎవరైనా మన తరువు వస్తుంటే వారి చేతిలో పట్టిన రెండు పుణ్యులు పుణ్యులు చూపడండి అన్నారు. మధ్వాచార్య గారు మార్చిస్తారు, భగవంతుడు లేడు, భగవంతుడు లేడు, భగవంతుడు లేడనే మనిషి ఎవరైనా మన తరువు వస్తాంటే మీరు వారి చేతిలో పట్టిన కండి, మీరు ఎవరు పుణ్యం ఇంట్లో పడితే నేను సంతోషిస్తానని అది మధ్వాచార్య. మీరు పుణ్యం ఇంట్లో పడితే ఆచార్యమే పోతుంది, ఆ జన్మే పోతుంది. వీడి చేతిలో పడితే భవిష్యత్తు జన్మలు కొన్ని నీచి జన్మలు వస్తాయి. అదేమంతా దరిద్రం వస్తుంది, పూజ నోట్లో పడుతుంది, నా దేహం ఉంటే పోతుంది దరిద్రం వస్తుంది. అలా కాదు, ఈ సర్వావసరం వల్ల భవిష్యత్తులో నీకు అనేక నీటి జన్మలు రావడానికి నీ స్నేహం కారణం అంటే మీరు చేతిలో పట్టడం కంటే ఎక్కువ నోట్లో పడండి, నేను ఎక్కువ సంతోషిస్తాను. మాట్లాడి ఎంత అందంగా చెప్పాడు, ఇంత అవినీతి చెప్పాడు, ఎంత ప్రీతి తన వదలు మనమే, ఎంత వదలు అతను వదలు, ఎంత ప్రీతి దాచుకుని చెప్పాడు. ఎంతో కొంత ఆచరణలు తీసుకురాకపోతే మెట్టవేదాం అంటారు, దాని పడ కుర్చీ రాజకీయం అంటారు, పడ కుర్చీ వేదాంటారు. మనం తెలుసుకున్న నేర్చుకున్న విషయాన్ని, మనం తెలుసుకున్న విషయాన్ని మన చేతని ఎంత మన ఆచరణలో పెట్టగలిగితే దాన్ని పడకుర్చి వేదాంతం అంటారు, మెట్టగలం. కొంతమంది దూరంగా చేసే పడకుర్చీలో కూర్చొని కాలక్షేపం రోజు చేస్తున్నారు, అటువంటి వేదాంతం. 24 వచ్చిన పూజ రావటాలు అనుకుంది, కడుపు మీద దోషం ఉన్నాను, స్త్రీ గర్భం వచ్చింది, పూజలు అక్కడ రావటాలు అనుకుంది, గర్భం లేదు దోషం. అదేవిధంగా మనకు అన్ని విషయాలు తెలుసుకుంటాం అనుకుంది, ఇంటి ఆచరణలో పెట్టలేకపోతున్నాడు మనసు లేదు దోషం. నిజం మనం ఏదైతే నమ్ముతున్నాము, ఏదైతే విశ్వసిస్తున్నాము, నిజంగా నమ్మటం లేదు, నిజంగా విశ్వసించడం లేదు, నిజం మన మనస్సు నమ్ముతున్నట్టుగా మన మనస్సు విశ్వసిస్తున్నట్టుగా నటిస్తున్నాం, అది నవ్వు అన్నట్టు. ఏదైతే నమ్ముతున్నామని చదువుకుంటున్నామో అది నమ్మటం లేదు, మన మనస్సు నమ్ముతున్నట్టు నటిస్తుంది, అది కూడా నటన, జీవితం కూడా నటన. దాని వ్యాపారం వ్యాపారం కాదు, కొబ్బరికి వ్యాపారం వ్యాపారం కాదు, జీవితం కూడా ఒక వ్యాపారం, అది మనసు నేర్చుకుంటుంది, నటిస్తుంది జీవితాన్ని కూడా. వ్యాపారం భగవంతుని మనం నమ్ముతున్నాం, మన అందరూ భగవంతుని ప్రేమిస్తున్నాం, భగవంతుడు ఎందుకు మనకు ఆప్యాయతున్న మనం అనుకోవచ్చు. కానీ ఒక్కసారి మనం ఒక వయంత్రంలో చూసుకుంటే నాకు విశ్వాసం లేదని, నమ్మకం లేదని, ఇవాళ ఉన్నది చాలా అల్పమైంది, విశ్వాసమైందని మనకు తెలుస్తుంది. కొంతమంది మహాత్ముడికి దూరదృష్టి ఉంటుంది, దూరదృష్టి ఉన్నవాళ్ళు అంటే లోపల దృష్టి ఉన్నవాళ్ళు, దూరదృష్టి ఉన్నవాడు ప్రాపంచికంగా జీవించడానికి గొప్పవాడు వస్తుంది. దూరదృష్టి దూరదృష్టి కూడా మంచిదే, దూరదృష్టి కూడా అవసరమే. వాడు ప్రాపంచికంగా తెలివితేటలుగా జీవించడానికి వాడు దూరదృష్టి ఉపయోగపడవచ్చు, నేను కాదంటాం లేదు. కానీ దూరదృష్టి ఉన్నవాడు కంటే లోపల దృష్టి ఉన్నాడు గొప్పవాడు, మహాత్ముడు అడుగుతాను. ఇది లోపల దృష్టి ఉన్నవాడికి ఆత్మదర్శనం అవుతుంది, కానీ దూరదృష్టి ఉన్నవాడు కేవలం దూరదృష్టి ఉంటున్నాడు ఆత్మదర్శనం కాదు. అంటే దూరదృష్టి కంటే లోపల దృష్టి చాలా గొప్ప దృష్టి. లోపల దృష్టి అంటే వాళ్ళ సంసారాన్ని కూడా సరిగ్గా లాగలేదు, సంసారం కూడా పనికిరాదు. ఇంటికి వెళ్ళాలంటే డబ్బు ఉండాలి, దేహానికి సంబంధించిన యాత్ర వరకు డబ్బు ఉండాలి, తినటానికి డబ్బు ఉండాలి, తిరగటానికి డబ్బు ఉండాలి, బట్టలు పట్టుకోవడానికి డబ్బు ఉండాలి. అయితే ఆ సంసారం కొన్ని సాధ్యమైనంత వరకు న్యాయ మార్గంలో ఆర్జించు. డబ్బు ముసలి జీవితం సన్యాసి అక్కర్లేదు కానీ గృహస్థకు అవసరం లేదు. సన్యాసికి డబ్బు తీరుకొని లేదు, భగవానికి డబ్బు తీరుకొని లేదు, కానీ మనకు పని లేదనుకుంటే అలాగే సన్యాసికి నిజంగా డబ్బు తీరుకొని లేదు, కానీ గృహస్థకు డబ్బు అవసరం. తింటానికి అవసరం, తిరగడానికి అవసరం, కూర్చోడానికి అవసరం, ఏది ఏ పని చేయడానికి అవసరం. అయితే అది సాధ్యమైన తరపు ఏ న్యాయబద్ధంగా సంపాదించాలి అని గీతలో ఏం చెప్పాడండి? మీ దేహానికి మీ కుటుంబ యాత్రకి సరిపడే సంపాదన సంప్రదాయంలో ఆడవాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళు నాకు ఎక్కువ దానమే వద్దు, అసలు ఆటలతో బాధపడి ఇష్టం వస్తుంది. ఎక్కువ దానాన్ని ఇస్తే ధనం గురించి మనసు ఆలోచిస్తుంది, ఆకల చోటు బాధపడే రోజు నాకుంటే నేను మర్చిపోయి అన్నం గురించి ఆలోచిస్తుంటాను. ఈ పరిస్థితి తీసుకొద్దు, ఆ పరిస్థితి తీసుకురావు. ఈ లోపంలో కొంతమందికి ఆకలి బాధపడుతుంది, ఈ లోపంలో కొంచెం ఆకలి చోటు బాధపడుతుంటే కొంతమంది అభిప్రాయం బాధపడుతుంది. తొమ్మిది అరకు కొంటున్నారు, తింటానికి లేదు కొంతమంది బాధపడుతున్నారు, కొంచెం తింటే అరచుకుంటున్నారు. వైష్ణవ సంప్రదాయంలో ఏం చెప్పారంటే మాకు ఆకలి బాధ కలగజేపు, ఎందుకంటే ఆకలితో ఉంటే నేను స్మరించాను. నువ్వు ఐశ్వర్యంలో ముంచేసి ఐశ్వర్యం ఉంచేసి నీకు మర్చిపోయి అసలు మన ఐశ్వర్యం ఆలోచిస్తుంటాం. అంటే మధ్య మార్గాన్ని మనం ప్రసాదించిన వైష్ణవ సంప్రదాయం అది మధ్య మార్గం అంటారు. ఈ మధ్య మార్గాన్ని మనం సంపాదించే పెరుమాళ్ళు అనీతి బాధ మాట కట్టదు, ఆకలి బాధ మాట కట్టదు. ప్రతి ఆదివారం చర్చిల్లో గంట సేపు ఉపన్యాసం చేస్తూ అరగంట సేపు ఇదే చూస్తారు, మీరు దానాలు చేసుకుని ధర్మాలు చేసుకుని దానాలు చేసుకుని ధర్మాలు చేసుకుని ప్రతి ఆదివారం ఇదే చూస్తారు సార్. అరగంట సేపు మీరు దానం చేసుకుని దానం దిగ్గు ఇటు పెడతారు అక్కడ ప్రతి చర్చిలోని. మీరు దానం చేసుకుని ధర్మం చేసుకుని దానం చేసుకుని ధర్మం చేసుకుని దానం చేసుకుంటే పుణ్యం వస్తుంది, ఇది ఇదే చెప్తారు సార్ అరగంట సేపు. అంటే ఏదో కొంత డబ్బు డిగ్రీ వేస్తారు, ఇదే ఇదే మతం, ఇది ఇదే జ్ఞానం, ఇది అక్కడి వరకే ఆ బొర్రలు ఆగిపోయినాయి. మతానికి సంబంధించిన వరకు అంతే, అంతవరకు అది ఎదిగాయి. రాజ్యాన్ని తర్వాత న్యాయ మార్గంలో సంపాదించడానికి ప్రయత్నం చేయాలి. సంపాదన అవసరమే, అది న్యాయ మార్గంలో ఉండాలి.
బుద్ధివాడు
ఎవరు? బుద్ధివాడు అంటే మన పల్లి లేనివాడు బుద్ధివాడు అనిపించింది. ఆచార్య వారు చెప్పింది ఏంటంటే ఎవరైతే చెడ్డ మాట్లాడుతున్నాడో, ఎవరైతే చెడ్డ స్మరిస్తున్నాడో, ఎవరికి చెడ్డ చేస్తున్నాడో వాడు బుద్ధివాడు. మన అనుకున్నది విరుద్ధంగా చూస్తున్నాడు ఆచార్య వారు. మనం బుద్ధివాడు అంటే చదువు లేనివాడు బుద్ధివాడు అనుకుంటున్నాం. ఆచార్య వారు ఏం చేస్తున్నారంటే చేతితో ఎవరైతే చెడ్డ చేస్తున్నాడు, కళ్ళతో ఎవరైతే చెడ్డ చూస్తున్నాడు, చెవులతో ఎవరైతే చెడ్డ వింటున్నాడు, ఎవరితో చెడ్డను స్మరిస్తున్నాడు వాడు బుద్ధివాడు అని చెప్తున్నాడు. సోదరు మహాశాగర్ మీకు ఇంకో రహస్యం చెబుతున్నాడు. కొంతమంది ఎవరైనా చెడ్డ చెబుతాంటే చెవిలో తేరు పోసినట్టు. కొంతమందికి ఎలా ఉన్నాయి, చెవిలో తేరు పోసుకుంటే ఎలా ఉంటుందో, మనకి నోట్లో క్షీరాన్ని పోసుకుంటే ఎలా ఉంటుందో. కొంతమంది ఎవరైనా చెడ్డ మాటలు చెబుతుంటే చెవులో కూడా చెవుల్లో తేరు పోసినట్టు అంత శబ్దగా అంటారు. మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి అంటారు. చెప్పండి మళ్ళీ చెప్పండి అంటే అది ఎంతో శబ్దగా అంటారు. లోపల ధర్మాలు చదువుతుందా లేదా చెడ్డ చెడ్డని నీ లోపల సంతోషం వస్తుంది, ఆ సంతోషం తట్టుకోలేక మళ్ళీ చెప్పండి మళ్ళీ చెప్పండి అంటే ఏంటి లోపల దుర్మార్గం ఉంది, ఆ చెడ్డని మీరు ఈ లోపల చెడ్డండి, లోపల వాళ్ళకి చెడ్డ ఉంది కాబట్టి ఆ చెడ్డ అస్తుంది వాళ్ళకి ఎలా ఎలా అనిపిస్తుంది. వాళ్ళ చెవుల్లో తేలి చూసినట్టు వాళ్ళ వాళ్ళ దుర్మార్గం వాళ్ళు పవన్ జన్మలు వస్తాయి తర్వాత మంచి జన్మలు పవన్ జన్మలు వస్తాయి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి చెడ్డ మనం ఏదైనా మంచి చెబుతాం అనుకుని సరిగ్గా ఉండదు, చెడ్డ చెబితే మళ్ళీ మళ్ళీ చెప్పండి మళ్ళీ చెప్పండి ఇప్పుడు మనుషులు మీకు అలా చదువుతుంటాను. మీకంటే గొప్ప చదువుకున్న వాళ్ళందరూ మీ దగ్గర కూర్చోడంతో పనికిరాడు, మీరు పరిశీలించారు, మీరు పరిశీలించేసి వచ్చింది. ఇది జీవిత రహస్యం చెప్తుంది. మీ జీవితంలో జరిగేసాను, మీ ఇంట్లో జరిగేసాను, మీ బంధువులతో, మీ స్నేహితులతో మీకు ఎదురయ్యే సంఘటన, సమాజంలో మనుషులతో మీకు ఎదురయ్యే సంఘటన, మీ బుద్ధిని మీ బుద్ధిని ప్రయోగించి మీ బుద్ధికి పని చెప్పి జాగ్రత్తగా పరిశీలించి నేర్చుకుంటారు. గత 10 డిగ్రీలో డిగ్రీలు పుచ్చుకున్నారు కూడా మీరు అది కూర్చోడం పనికిరా, మొత్తం కూర్చోడం పనికిరా, పరిశీలన ముఖ్యంగా నేర్చుకుని వచ్చాం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కొన్ని, మీరు మాట్లాడే ఏ ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను, ఏ హృదయంతో మాట్లాడుతున్నాను, ఏ తపంతో మాట్లాడుతున్నాను కూడా మీరు పరిశీలించండి. పరిశీలన లేకుండా మీరు ఒక్క మాట కూడా తీసుకోండి. చివరి భగవాన్ చెప్పినా సరే, చివరి ఈశ్వరుడు చెప్పినా సరే మీరు పరిశీలన పెట్టుకోండి. భగవానే కాదు ఈశ్వరుడు చెప్పినా సరే పరిశీలన పెట్టుకోండి. సంతోషపడతారు. వాళ్ళ హృదయం అంటే ఉన్నది ఉన్నది చెడ్డే, వాళ్ళ లోపల హృదయంలో చెడ్డ ఉంది కాబట్టి వాళ్ళ చెడ్డ వినటానికి ఇస్తాను సంతోషపడతాను. పాము వెళ్ళే దారి మనకు తెలియదు, ఇంకో పాము తెలుస్తుంది. పాము ఎటు వెళ్ళిపోయింది వెనకాల ఆ పాము వెళ్ళి ఎక్కడ వెళ్ళి ఇంకో పాము తెలుస్తుంది. అలా మనుషులకు దిక్కులు చేసే పనులు దిక్కులకు తెలుస్తుంది, పాములు చేసే పనులని పాములకు తెలుస్తుంది. కొంతమంది ఇంకా చెప్పండి అంటే వీడు విన్నది, అది విని సంతోషం చెడ్డ వింటాం వీడికి సంతోషం వస్తామంటే వాడు కూడా తాతే భక్తుడు చెప్పాడు. కొంతమంది వాళ్ళ స్వార్థాన్ని కలిసి వాళ్ళ స్వార్థం కలిసి రాకపోయినప్పటికీ వాళ్ళకి ఏం కలిసి రాకపోయినా ఎంత వాళ్ళు చేసుకుని మంచి పనులు చెరగొట్టేస్తారు. అటువంటి మనిషిని నియమించగలవాలని నాకు అర్థం కాదు. భక్తుడు వాళ్ళకి కలిసి రాదు, వాళ్ళు కలిసి వస్తే వాళ్ళ స్వార్థం కోసం అనుకోవచ్చు. వాళ్ళకి కలిసి రాకపోయి అంటే వాళ్ళు ఏదైనా మంచి పని చేసుకుంటారు చదువు చేయడానికి చూస్తారు కొంతమంది మనుషులు. ఆ మనుషులు మూర్ఖులనాలు నీతులనాలు వాళ్ళకి ఏ పేరు పెట్టాలని అర్థం ఉంటుంది. వంట పండితే నేను ఇప్పుడు కొట్టే వీళ్ళు మాటలు జరుగుతుంది. ఇంట్లో కృష్ణుడు పటం పెట్టుకుంటున్నాం, భగవాన్ పటం పెట్టుకుంటున్నాం, గాంధీ గారి పెట్టుకుంది రాముడు పటం కాదు, భగవాన్ పటం కాదు, కృష్ణుడు పటం కాదు. మూడు కోట్ల బొమ్మ ఎప్పుడు పెట్టుకున్నాడు గాంధీ గారు? మూడు కోట్ల బొమ్మ ఉంది. ఆ మూడు కోతులు బొమ్మ ఏం చేస్తే ఒక కోతి నూరు మూసుకుంటుంది, ఒక కోతి నూరు మూసుకుంటుంది, ఒక కోతి కళ్ళు మూసుకుంటుంది, ఒక కోతి చెవులు మూసుకుంటాయి. మూడు కోతులు ఉంటాయి గాంధీ గారి దగ్గర ఎప్పుడు మూడు కోతులు బొమ్మలు ఉంది. ఆ మూడు కోతుల బొమ్మలు ఒక కోటి ఏమో కళ్ళు మూసుకుంటుంది, ఒక కోటి ఏమో చెవులు మూసుకుంటుంది, ఒక కోటి ఏమో నూరు మూసుకుంటుంది. అని నూరు మూసుకునే కోతి ఏంటి? నూరు మూసుకునే కోతి కూడా గాంధీ గారి గురువు అంట చెడ్డ మాట్లాడకండి. కళ్ళు మూసుకునే కోతి కూడా గాంధీ గారి గురువు అంట చెడ్డ చూడకండి. చెవులు మూసుకునే కోతి కూడా గాంధీ గారి గురువు అంటే చెడ్డ వినవుతాయి. వీళ్ళు ఈ కోతులు నా గురువు అని గాంధీ చెప్తారు. జీవించడం
మీరు ప్రయత్నం చేయకపోయి కానీ మీ ప్రయత్నంతో నిమిత్తం లేకుండా మీ సాధనతో నిమిత్తం లేకుండా ఇష్టడు మీ జీవితం సహజంగా ఉంటే చాలు సర్వం చేస్తారు.
జ్ఞానం అనే కిరీటం నెత్తిని అలంకరిస్తారు. జ్ఞానం అనే కిరీటాన్ని తీసుకొచ్చి మీ శిరస్సు మీరు అలంకరిస్తారు.
మీరు సర్వంలో జీవిస్తే సహజంగా జీవిస్తారు.
బలవంతం ప్రేమ మార్గాల కింద బలవంతంగా సాధన చేసింది ఈశ్వరుడు దూరం చేసిన ఈవర్గంలో ఈశ్వరుడు మీద గౌరవభావం లేనప్పుడు సాధనకు సాధన అని చెప్పి సాధన చేయనిది ఎంతకాలం మీరు ఈశ్వరుడు, ఈ సాధన చేయనిది ఎంతకాలం మీరు ఈశ్వరుడు మోసం చేయాలి. మనం చేసి సాధన కాదు ఈశ్వరుడు చూసేది, మన హృదయం ఈశ్వరుడు చూస్తాడు. ఇంకా కాపరమే కలవున్నారు కాబట్టి భగవంతుడు వైకుంఠం ఉంటే భగవంతుని మనం మోసం చేయొచ్చు. కైలాసం ఉంటే కైలాసంలో భగవంతుని కూడా మనం మోసం చేయొచ్చు. అదేవిధంగా గోరూపంలో భగవంతుడు ఉంటే బాధ భగవంతుని కూడా మనం మోసం చేయొచ్చు. భగవంతుడు నేను హృదయ నివాసం భగవద్గీత చెప్తాడు. ఆత్మరత్వం నేను సాక్షిగా చూసేవాడు చెడ్డ పనులు వినేవాడు, గురించి వినేవాడు పులి వాడు, వాడు బుద్ధివాడు, చెవిటి వాడు ఎవడం ఎవడైతే వెండో వాడు చెబుతాడు. మంచి మాటలు చెబుతాంటే ఎవడైతే వెండో వాడు చెవి అన్నా కానీ చెవి లేని అపార్థం చేసుకోకండి. మన కళ్ళు మన చెవులు మనకు ఉపకారం కంటే, మన నోరు మనకు ఉపకారం కంటే ఒక అపకారం. మన కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, నోరు ఉంది, కానీ ఇవన్నీ మనకు ఉపకారం చేయటం కంటే అపకారం ఇస్తుంది. మన దగ్గర డబ్బు కూడా మనకు ఉపకారం కంటే ఎక్కువ అపకారం చేస్తాం. మన దగ్గర చదువు కూడా మనకు ఉపకారం కంటే ఎక్కువ అపకారం చేస్తాం. అంటే ఏస్తున్నారు నీ కళ్ళు నీకు అపకారం చేస్తాను, నీ కళ్ళు ఫ్రీ ఫ్రీ అవతల ఎంత దూరం వెళ్ళారు చెప్పండి. నీ కళ్ళు నీకు అపకారం చేస్తుంటే నీ కళ్ళు ఫ్రీకి అవతల వస్తారు. వేసిన సిరి వేయడానికి పెడుతుంటే కొంతమంది స్త్రీలు వచ్చారు. నా గురించి ఆపచ్చు, స్టాప్ వీపింగ్ కానీ నా కోసం ఏడుస్తున్నారు ఆపచ్చు. దొక్క పడి కూడా మీరు కాలాన్ని ఖర్చు పెట్టుకోకండి. ఈ వరదని మనం విడిగిన చూస్తాను ప్రయత్నించి నాకు రాకండి. మనం గౌరవాలతో ఇరవై పరీక్ష పెడుతున్నాం. కోసం ఎవడైతే కట్టిస్తున్నాడో వాడికి ఇరవై పరీక్ష కట్టించాలి. ఈశ్వరుడు కోసం కట్టించాలి. ఈశ్వరుడు కోసం వచ్చింది. మీకు ఎవరికైనా కలిపి వచ్చేస్తే గలగలగలగా 5 నిమిషాలు 10 నిమిషాలు కొట్టుకున్నారా బాధపడారు. అదే మీ బాధతో ఎప్పుడు మీ ఈశ్వరుడు కోసం కట్టించారు. రోజుకి 24 గంటలు అయితే 8 గంటలు మీరు భగవంతు కోసం జీవిస్తారు.
జీవించినప్పుడు మీరు మరణించినట్లా తెలుస్తుంది.
బాకి వచ్చినప్పుడు అలంకరించుకోవాలి మన సర్వ ఈశ్వర అనుగ్రహించుకో అలంకరించుకోవాలి సర్వ ఎప్పుడు అలంకరించుకుని ఈశ్వర అనుగ్రహించుడు అలంకరించుకో ప్రపంచంలో ఎన్ని సాధించింది ఎంత తొంగినప్పటికీ ఒకటి తెలుస్తుంది ఎన్ని సాధించినా ఎంత పొందినా ఒకటి లేదు. ముందు ఒకటేసిన తర్వాత సన్నులు పెంచితే దాని ఆ సొన్నలు ఎందుకు తిరుగుతుంది? ముందు ఒకటేసి తర్వాత సొన్నలు ఎక్కువెళ్తాండి, సొన్నలు వేసి కొన్ని సొన్నలు ఎందుకు తిరుగుతుంది? 10, 100, 1000, 10,000 అలా ఎన్ని సొన్నలు అయితే సొన్నలు తిరుగుతాయి? ఒకటి లేకుండా మేము సొన్నలు చుట్టుకెళ్ళిపోతే ఎన్ని సొన్నలు 10, 20 సొన్నలు అంటే చూస్తున్నాం. ఆత్మను దర్శించడం ముందేసి ఆత్మను ముందేసి ఈ లోపల ఎన్ని గంకాయాలు సాధించిన ఒకటి లేదు. ఒకటి లేదు కదా, ఇంకా సున్నాడు తిరిగండి, ఎన్ని సున్నాడైనా ఒకటే. ఎవరైతే మంచి మాటలు వినడో వాడు చెబుతాడు, వాడికి చెవులున్నా సరే చెబుతాడు. పిల్లవాడు ఎవడు, మాటలు రానివాడు ఎవడు? ఎవరైతే తగిన సమయంలో మంచి మాట ఎవడైతే చెప్పాడు వాడు. ఒక జ్ఞాపకం కొంతమంది ఏమంటారంటే, మీరు చెప్పిన వినరు కాబట్టి చెప్పలేదు అంటారు. అది నిజం కాదు. మీరు ఎప్పుడు కూడా మీకు ఏదైనా మంచి మాట మీరు ఎవరికైనా చెప్పాలనుకుంటే చెప్పండి, చెప్పాలి తప్పనిసరి. అవసరాన్ని బట్టి సందర్భాలు ఎండాలనుకోండి. మీకు సంబంధించి అసలు మీకు దాంట్లో ఏం కుదరేవాడు ఎంటాడే విండని వేరే విషయం. అదే భగవద్గీత స్పష్టంగా చెప్పాడు, మీరు పని చేయడానికి వస్తుంది, చెప్పడానికి వస్తుంది, దాని పరిస్థితి మీ చేతులు ఏమీ లేదు. వాడు వింటారా విండని వేరే విషయం. అసలు మీకు మంచి మాట అవసరమైనప్పుడు మీరు మంచి మాట చెప్పండి. మీ పిల్లలు ఉన్నారు, వాళ్ళు శ్రద్ధగా చదువుకోవచ్చు, శ్రద్ధగా చదువుకోకపోవచ్చు, శ్రద్ధగా చదువుకోమని చెప్పండి. వాళ్ళు వెళ్ళకపోతే వేరే విషయం. మీరు చెప్పడం మానద్దు అది. ఒకవేళ మంచి మాట కదా మీరు చెప్పకపోతే మీకు నోరు ఉంది, నోరు ఉంది వాళ్ళతో సమా. మీరు మంచి మాటలు మంచి దృశ్యాలు చూడకపోతే కళ్ళు ఉండి, కళ్ళు ఉంది వాళ్ళతో సమా. మీరు మంచి మాటలు వినకపోతే చెవులు ఉండి, చెవులు ఉంది వాళ్ళతో సమా. అంటే వాళ్ళు అవసరం మీకు అసలు వాళ్ళు వింటారా వినరు. డూ యువర్ డ్యూటీ, మీరు మీ పని చేయండి. వాళ్ళు వింటారా వినరు వేరే విషయం. మీరు పేపర్ రాయాలి కదా, మనం ఎక్కువ మాట్లాడతారు తక్కువ మాట్లాడతారు మనం చెప్పడం రాసిందని పెట్టాలి. పేపర్ రాయాలి కదా, ఎవరో పేపర్ మార్కులు సరిగ్గా మొత్తం పేపర్ రాయటం మానేస్తే అలాగ అసలు. అలా మన ఇంట్లో అయినా సరే ఈజీ అయినా సరే అవసరం వచ్చిన అవసరం వచ్చిన సమయం వచ్చిన వాళ్ళు మాటలు చెప్పాలి. కానీ చెప్పకపోతే ఏమవుతుందండి? అది మన దోషం, అది మూగవార్త. వాళ్ళు ఏంటారో ఉండదు వేరే విషయం. కృష్ణుడు రాజధానికి వెళ్ళాడు భారతం. దుర్యోధనుడు వెండని సంగతి కృష్ణుడు తెలియదా? కృష్ణుడు భగవంతుడు కదా, దుర్యోధనుడు వెండని సంగతి నీకు తెలుసు. కానీ కృష్ణుడు అంతటి వారు మంచి పని చేయలేదని లోపల నిందిస్తున్నాను చేశాడు. అక్కడ కృష్ణుడు ముందు కూడా నాకు మంచి మాటలు చెప్పలేకపోయాడు అని లోపం ఇచ్చిపోస్తున్నాను. నాలుగు మాటలు చెప్పి దుర్యోధనుడు వెండని సంగతి నీకు తెలుసు. నా డ్యూటీ మీరు చెయ్యాలి. తర్వాత ఏమనిపిస్తుంది కృష్ణుడు చెప్పలేదు వాడు చెబితే ఎన్ని రోజులు మళ్ళీ లోపం ఉంటాను కృష్ణుడు అని మన ఇంట్లో అంటే ఇంట్లో ఎక్కడ ఎద్దరు సమస్యలు కానీ మన ఇంట్లో సమస్యలు కూడా అంటే మనం చెప్పాలి. మనం చెప్పాల్సింది చెప్ప మాటలు చెప్పాలి. ఒకరు రెండు అనుకోండి వదిలేయండి. మరి మీరు ఊరికే లోపల పిండికని పెట్టుకుని ఏం లేదు ఏం లేదని బాధమని అలా బాధ పెట్టుకున్నారు. మన కొత్త సమస్య కదా, అది జ్ఞాపకం ఉంచుకోండి. మీరు మంచి మాట చెప్పండి, ఏం లేదు అనుకోండి, ఏం లేదని మీరు బాధపడటం మొదలు పెడితే కొత్త సంస్కారాలు వచ్చి మీరు నమ్ముతాం. అంటురాగాలు వచ్చినట్టు కొత్త సంస్కారాలు వచ్చి మీరు తమ్ముతుంది. అసలు భగవంతుడు మాట చెప్పాడు భగవద్గీత లోకమాన తిలక్ గారు ఏమన్నారంటే, ఈ రెండు మాటలు ఈ రెండు మొత్తాలు మీరు ఉదయంలో పెట్టుకోండి. ఇంకేమని ఏమక్కడ ఏమన్నారంటే, భగవంతుడు చెప్పిన ముఖ్యమైన మాట ఏంటంటే, జోకులో నువ్వు పనిచేయి, ఫలితం నువ్వు చూపుతాడు, ఫలితం రావచ్చు రాకపోవచ్చు, దాని గురించి నువ్వు ఆలోచించు. ఆలోచిస్తే నీకు శక్తి వచ్చిందని అందుకనే ప్రయత్నం. కానీ పని మాటకి విడిచిపెట్టదు. ఆ పని యొక్క ఫలితం ఎలా ఉంటుందని ఈశ్వరుడు విడిచిపెట్టి ఇంకా పని యొక్క పని నీ చేతులు ఉండే కానీ ఫలితం ఈశ్వరుడు చేతులు, పని నీ చేతులు ఉండి ఫలితం ఈశ్వరుడు చేతులు. ఫలితాన్ని గురించి ఆలోచించొద్దని చెబుతున్నాను, ఫలితాన్ని గురించి ఆలోచించొద్దని చెబుతున్నాను. కాబట్టి పని మాత్రం విడిచి పెట్టడానికి పని మళ్ళీ పెట్టాను. ఎక్కడ ఎక్కడికి వంకి పెట్టేస్తాను, అటు ఇటు కలవడం గుంట్లు కట్టేసి కట్టేస్తాను. నేను ఫలితం కోరొద్దాం మేడం, భగవంతుడు ఫలితం కోరొద్దని చెప్పాడు కానీ మాత్రం పని విడిచి పెట్టకండి. ఈ నాలుగు చోట్ల అటువంటి లోపమనే బాలజంద తిలక్కర్తను గీతారహస్యం చేశారు. మిగతానికి నాలుగు పూలు ఎటువంటి నేను చెప్పి నాలుగు మాటలు అటువంటిది తిలంకర్చేస్తాను. నాలుగు కూలి వల్ల మంచి నిలబడతాం, ఈ నాలుగు మాటలు జ్ఞాపకం చూడాలి జీవితం తిలంకర్చేస్తాను. ఆచార్య గారు చెప్పింది ఏంటంటే, మీకు మంచి తెలిసినప్పుడు విషయం తెలిసినప్పుడు ఇంగ్లాండ్ లో అక్కడ నేను ఎవరికి భార్య అయినా సరే మన ఇండియాలో సరిగ్గా చెప్పకుండా